పదిహేడు పద్దెనిమిది. సత్వాత్ సంజాయతే జ్ఞానం.
సత్వాత్ సంజాయతే జ్ఞానం.
రజసోలోభయేవ చ.
రజసోలోభయేవ చ.
ప్రమాదమోహౌ తమసః.
ప్రమాదమోహౌ తమసః.
భవతో జ్ఞానమేవ చ.
భవతో జ్ఞానమేవ చ.
ఊర్ధ్వం గచ్ఛంతి సత్వస్థాః.
ఊర్ధ్వం గచ్ఛంతి సత్వస్థాః.
మధ్యే తిష్టంతి రాజసాః.
మధ్యే తిష్టంతి రాజసాః.
జఘన్యగుణవృత్తిస్థాః.
జఘన్యగుణవృత్తిస్థాః.
అధో గచ్ఛంతి తామసాః.
అధో గచ్ఛంతి తామసాః.
మన ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలంటే ముందుగా మనలో తమో గుణం ఉన్నదేమో చూసుకోవాలి. ఒకవేళ తమో గుణం గనక ఏ కొంచెం మనలో ఉన్నా దాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నించాలి. ఆ తర్వాత రజోగుణం ఏమాత్రం ఉందో చూసుకోవాలి. మనలో బాగా వృద్ధి అవుతున్నదా లేక కొంత నిలబడి ఉన్నదా, ఎలా ఉన్నదో గ్రహించాలా. ఇక్కడ చెప్పినటువంటి ఉపాయాలను బట్టి ఆ రజోగుణాన్ని కూడా వదిలించుకోవాలి. చివరికి సత్వంలో నిలవాలి. కాబట్టి మానవ జీవితం సత్వగుణంలో నిలిస్తేనే సార్థకత. మరి సత్వగుణంలో నిలిచిన తర్వాత చివరికి సత్వగుణాన్ని కూడా వదిలి శుద్ధ సత్వంలో ఉండాలా, అదే గుణాతీతుడు కావటం. కాబట్టి ఈ సత్వగుణాన్ని కూడా వదిలితేనే గుణాతీతులం అవుతాం. మరి గుణాతీతుడు కావాలంటే అంటే మోక్షాన్ని పొందాలంటే గుణాతీతుడైతే మోక్షం. ఎందుకని, భగవంతుడు గుణరహితుడు, ఆయనకి ఎప్పుడూ గుణాలు లేవు. మనం భగవంతుడు కావాలంటే మనం గుణాలని వదిలించుకోవాలి, ఉన్న గుణాలు వదిలించుకోవాలి. అందుకని ఆయనేమో గుణరహితుడు, మనమేమో గుణాతీతులం కావాలి. మనం గుణరహితులం కాదు, గుణసహితులం. గుణాలు ఉన్నాయి, కోటాను కోట్ల జన్మల నుంచి ఆ గుణాలని మనం తెచ్చుకుంటానే ఉన్నాం. ఆ గుణాలని మనం వదిలించుకోవాలి. వదిలించుకుంటే గుణాతీతులం. ఎలా వదిలించుకోవాలి, ఎలా గుణాతీతులం కావాలి, ఎలా మోక్షాన్ని అందుకోవాలి అంటే మనకి 19-20 శ్లోకాల్లో తెలియజేయబోతున్నారని నిన్ననే చెప్పుకున్నాం. మరి 19వ శ్లోకం ఏమిటో చూడండి. నాణ్యం గుణేభ్య కర్తారం.
నాణ్యం గుణేభ్య కర్తారం.
యదా ద్రష్టానుపశ్యతి.
యదా ద్రష్టానుపశ్యతి.
గుణేభ్యశ్చ పరం వేత్తి.
గుణేభ్యశ్చ పరం వేత్తి.
మద్భావం సోధి గచ్ఛతి.
మద్భావం సోధి గచ్ఛతి.
నాణ్యం గుణేభ్య కర్తారం.
నాణ్యం గుణేభ్య కర్తారం.
యదా ద్రష్టానుపశ్యతి.
యదా ద్రష్టానుపశ్యతి.
గుణేభ్యశ్చ పరం వేత్తి.
గుణేభ్యశ్చ పరం వేత్తి.
మద్భావం సోధి గచ్ఛతి.
మద్భావం సోధి గచ్ఛతి.
రెండో లైన్లో యదా, యథా కాదు అది యదా. యథా అంటే ఎప్పుడైతే, యదా యథా అంటే ఏ ప్రకారంగా, యదా అంటే ఎప్పుడు. యదా ద్రష్ట, ఎప్పుడైతే ద్రష్ట అయినటువంటి వాడు. ఎవరు ద్రష్ట? ద్రష్ట అంటే చూచేవాడు. ఎవరా చూచేవాడు? మనమేమనుకుంటామంటే మనమేనంటే చూసేది, అన్ని చూస్తూ ఉంటాం ఈ కళ్ళతోటి అనుకుంటాం. కాదు, కళ్ళు లేకుండానే చూచేవాడు ద్రష్ట, అదే ఆత్మ. కాబట్టి యదా ద్రష్ట, ఎప్పుడైతే ద్రష్ట అయినటువంటి వాడు. గుణేభ్యః అన్యం కర్తారం. గుణాల కన్నా వేరైనటువంటి కర్త, గుణాల కంటే వేరే కర్త నా అనుపశ్యతి లేదని తెలుసుకుంటాడు. అంటే గుణాలే కర్త గాని గుణాల కంటే వేరే కర్త ఇంకెవడు లేడు అని తెలుసుకుంటాడో. గుణేభ్యః పరం వేత్తి, అలాగే మూడు గుణాల కన్నా తాను వేరైనటువంటి వాణ్ణి అని కూడా తనను తాను తెలుసుకుంటాడో సహా అటువంటి వాడే మద్భావం అధిగచ్చతి. నా భావాన్ని పొందుతాడు. ఇక్కడ రెండు విషయాలు తెలుసుకోవాలి. సాధకుడైనటువంటి వాడు తాను ఆత్మనని గ్రహించి ఆ ఆత్మస్థితిలో ఎలా ఉండాలో ఇక్కడ చెప్తున్నారు. ఎలా ఉండాలట? గుణాల కన్నా వేరే కర్త లేడు, నేనేమో గుణాల కన్నా వేరు. గుణాల కన్నా కర్త వేరే లేడు, అంటే గుణాలే కర్త, నేనేమో గుణాల కన్నా వేరు అని అనుకుంటే భగవంతుడితో ఐక్యత. అంతే, అయితే అనుకుంటానండి, ఎప్పుడు అనుకోవాలి, అనుకోకుండా అట్లా ఉండాలి, అది అనుభూతి. కాబట్టి ఊరికి అనుకుంటే లాభం లేదు. కనుక కర్త గుణాలు, కర్త అంటే పనులు చేసేవాడు. ఇక్కడ పనులు చేస్తుంది దేహం అని, ఇంద్రియాలని, మనస్సు అని, బుద్ధి అని, ప్రాణాలని మనం అనుకుంటాం, కానీ గుణాలు అని ఇక్కడ భగవాన్ చెప్తున్నాడు. గుణాలే కర్త, మరి నేను గుణాల కన్నా వేరు. అంటే ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే భగవాన్ రమణ మహర్షుల వారు చెప్పినటువంటి నేనెవరు అనేటువంటి ప్రశ్నకి సమాధానం వచ్చింది. నేనెవరు, మామూలుగా మనం ఏమనుకుంటాం, నేనెవరు అని ప్రశ్న వేస్తే, నేను దేహము కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, ప్రాణాలు కాదు, కాదు 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 అన్న తర్వాత మరి ఏది అవును? దేహమునందంతటా నకసిక పర్యంతం వ్యాపించి ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మ సర్వవ్యాపక స్వయం ప్రకాశ చైతన్య స్వరూప ఆత్మను, పరమాత్మను ఇది కదా. కనుక ఎవరైనా సాధించాల్సింది ఇదే. ఎన్ని జన్మలు కృషి చేసినా ఇదే సాధించాల్సింది. నేను కర్తని కాదు, నేను సాక్షిని. కర్మలు చేసే కర్త గుణాలు, నేను ఆ గుణాల కన్నా వేరుగా ఉన్నటువంటి ఆత్మను, ఇది మనం భావన చేయాల్సింది. సరే, ఇక్కడ కర్మలు చేసేటువంటి కర్త గుణాలేనని, అంతకన్నా వేరెవడూ కర్త లేడని, తానేమో గుణాలకు వేరైనటువంటి వాడిని, సాక్షిని అని ఎవడు తెలుసుకుంటే అతడు పరమాత్మ భావాన్ని పొందుతాడు, ముక్తిని పొందుతాడు. తెలుసుకుంటే అంటే ఊరికి తెలుసుకుంటే కాదు, ఇప్పుడు అందరం తెలుసుకున్నాం. అనుభూతి కనుక కలిగితే, అలా అనుభూతి కలగాలి. అలా ఎప్పుడు అనుభూతి కలగాలి? దేహం ద్వారా ఎన్ని పనులు జరుగుతున్నా ఇది నేనే చేశాను అనేటువంటి భావన రాకూడదు. నేను చూశాను అనే భావన రావాలి, కానీ చేశాననే భావం. ఏ కర్మ చేసినప్పటికీ కూడా నేను చూశాను అనేటువంటి భావన రావాలా? తాత్కాలికంగా అదే సాక్షి, అంటే సాక్షి భావన. నేను చూసేవాడినే కానీ చేసేవాడిని కాదు. మనం లోకంలో జన్మించిన తర్వాత అనేక కర్మలు చేస్తున్నాం అంటే నేనే కర్తను అనుకుంటున్నాం. నేనే కర్తనంటే ఈ దేహమే కర్త, ఈ జీవుడే కర్త అనుకుంటున్నాం. ఆ కర్మల తాలూకు వచ్చేటువంటి ఫలితాలున్నే, సుఖం కానీ దుఃఖం కానీ, అవి కూడా పొందుతున్నది నేనేనంటాం. కర్మలు చేస్తున్నది నేనే, సుఖ దుఃఖ ఫలితాలు అనుభవిస్తున్నది నేనే. ఇలా అంటాలో మనం బంధంలో ఇరుక్కుంటున్నాం. ఎందుకని బంధంలో ఇరుక్కుంటున్నాం? నేనే చేస్తున్నాను అన్నాం, ఆ ఫలితం నాకే వచ్చింది. ఆ ఫలితం అనుభవించాలా? మళ్ళీ జన్మ. అప్పటికప్పుడు అనుభవించే ఫలితాలు పోను, మిగిలిన అన్ని సంచితం అవుతాయి, అందుకని మళ్ళీ జన్మ. ఆ జన్మలో మళ్ళీ కర్మలు చేస్తాం, మళ్ళీ కర్మఫలాలు వస్తాయి, మళ్ళీ వాటి కోసం జన్మ. మళ్ళీ జన్మలో కూడా కర్మలు చేస్తాం, కర్మఫలాలు వస్తాయి, మళ్ళీ జన్మ. ఈ ప్రకారంగా జన్మ కర్మ వలయంలో, జనన మరణ చక్రంలో మనం బంధింపబడతా ఉన్నాం. అయితే ఇది నిజమా? ఈ కర్మలు చేసేటువంటి కర్తను నేనేనా? నేను కాదు. ఇక్కడ జరిగేటువంటి కర్మలకి నేను కర్తను కాదు, మరి ఎవరు? గుణాలే కర్త, ఇక్కడ భగవానుడు చెప్తున్నాడు. గుణాలే కర్త. ఇదే కాస్త అర్థం చేసుకోవటం ఇబ్బంది ఏమో. గుణాలు కర్త ఏమిటండి? జీవుడు కర్త అంటే బాగానే ఉంటుంది, కానీ గుణాలే కర్త అంటున్నారు కదా. అంటే మన దేహం ద్వారా కర్మలు జరుగుతున్నాయి. ఇలా జరగటానికి కారణం ఏమిటి? లోపల ఉన్నటువంటి వాసనల యొక్క ప్రేరణ. వాసనలు ప్రేరేపిస్తుంటే మనం కర్మలు చేస్తున్నాం. కాబట్టి వాసనల యొక్క ప్రేరణ అంటే గుణాల యొక్క ప్రేరణ. వాసనల్లో ఏమున్నాయి? మూడు గుణాలు ఉన్నాయి, ఆ గుణాలు ప్రేరేపిస్తున్నాయి. కాబట్టి కర్మలకి కర్త ఎవరు అని అంటే గుణాలే అని చెప్పాలి. అంటే ఆ గుణాల యొక్క ప్రేరణ వలనే దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్ని కూడా కర్మలు చేస్తున్నాయి. అంటే కర్మలు చేసేది దేహేంద్రియాలైనప్పటికీ చెయ్యటానికి ప్రేరణ ఇస్తున్నది గుణాలు. కనుక కర్మకి కర్త గుణాలే. చేసేవాడిది ఏమి లేదు, చేయించేవాడే ప్రధానం. మనం ఒక పెన్నుతోటి ఏదైనా ఒక కథ రాసామనుకోండి, కథ రాసిన వాడు పెన్ను కాదు, ఆ వ్యక్తి. అలాగనే ఇక్కడ గుణాల కారణంగానే కర్మలు జరుగుతున్నాయి, కనుక కర్మలకి కర్త గుణాలే అంటే కర్మలకి కర్త, నిజానికి గుణాలతో కూడిన మనస్సు. గుణాలతో కూడినటువంటి మనస్సే ఈ కర్మలు చేస్తాం. మరి కర్మఫలాలు అనుభవించేది, కర్మఫలాలు అనుభవించేది కూడా మనస్సు. ఈ భావన బాగా మనలో గట్టిపడాలి. ఈ రెండు శ్లోకాలు బాగా గుర్తు పెట్టుకోవాలి అన్నాం. అసలు మోక్షాన్ని అందుకునేటువంటి కిటికంతా ఇక్కడే ఉంది. దేహం ద్వారా ఏ కర్మలు జరుగుతున్నా సరే గుణాలే కర్త, నేను కాదు. మరి నేనెవరిని? నేను ఈ గుణాల కన్నా వేరుగా ఉన్నటువంటి ఆత్మని, ఈ దేహేంద్రియ మనోబుద్ధుల కన్నా వేరుగా ఉన్నటువంటి ఆత్మని. ఈ భావన మనకి బాగా గట్టిపడాలి. అయితే ఎందుకోనండి గట్టిపడతలేదండి? మళ్ళీ మళ్ళీ ఏదో వ్యవహారంలోకి వచ్చేస్తున్నాం. మీరు గట్టిగా చెబుతుంటే బాగానే అందులోనే ఉందాం అనుకున్నాం, కానీ మళ్ళీ ఏమిటో పోతా ఉందండి. ఎందుకు పోతుంది? పోకుండా ఉండాలంటే ఎలా? సత్వగుణంలో ఉంటే పోదు. సత్వగుణంతో పాటుగా రజోగుణం కూడా ఉన్నప్పుడే పోతుంది. అచ్చగా సత్వగుణంలో ఉంటే ఇక పోదు, అలాగనే ఉంటుంది. ఎందుకని? దేహం ద్వారా ఏం జరిగిపోతున్నా సరే అది చేసుకుంటుంది, అది చేసుకుంటుంది, ఇది చేసుకుంటుంది, అది చేసుకుంటుంది, అది చేసుకుంటుంది, ఇది చేసుకుంటుంది, నేను నాదేమీ లేదు, నేను ఊరికినట్టు చూస్తున్నంతే అనేటువంటి భావన ఉంటుంది. సత్వగుణంలో కనుక ఉన్నట్లేదు. ఎప్పుడూ సత్వగుణంలో ఉండలేదు, అప్పుడప్పుడు మళ్ళీ రజోగుణంలోకి కూడా వస్తున్నాం. అందుకనే ఈ గుణాల విషవలయంలో పడిపోయి కొట్టుకుంటున్నాం. సత్వగుణంలో నిలిచి ఈ భావనని మనం గట్టి చేసుకోవాలి. కాబట్టి ఈ భావన గట్టి పడాలంటే సత్వగుణంలో ఉండాలి. సత్వగుణంలో ఉంటే నేను ఆత్మననేటువంటి భావన ఉంటుంది, ఈ కర్మలు చేసేది దేహేంద్రియాలనే భావన ఉంటుంది. ఇక్కడ గుణాలు అని చెప్పినా గుణాలు అనుకున్న పర్లేదు, దేహేంద్రియాలు అనుకున్నాక జీవుడు అనుకున్న పర్వాలేదు, ఏం పెద్ద ప్రమాదం లేదు. నేను చేయటం లేదు అంతే. ఎవరా? నేను ఆత్మ. కాబట్టి ఆత్మనైనటువంటి నేను చేయటం లేదు, ఇదిగో ఇది చేసుకుంటా ఉంది. అందుకని మీకు సాక్షి భావన చెయ్యమని చాలా కాలం కింద చెప్పాం. అలాగే అన్ని గదుల్లో బొట్టు బిళ్ళలు అంటించుకోమన్నాం. ఏదన్నా రాస్తే గోడలు చెడిపోతాయి కాబట్టి ఏమి అంటిస్తే ఆ గోడల మీద ఉన్నటువంటి రంగు కాస్త ఊడొచ్చుద్దని చిన్నగా ఎక్కడన్నా సరైనటువంటి ప్లేస్లో బొట్టు బిళ్ళలు అంటించుకోమన్నాం. అది చూడంగానే గుర్తు రావటం. ఏమవుతుంది? ఇంట్లో పర్యటన చేస్తున్నారనుకోండి, ఇది చేసుకుంటున్నది. మాట్లాడుతున్నారనుకోండి, ఇది మాట్లాడుతున్నది. పోట్లాడుతున్నారనుకోండి, ఇది పోట్లాడుతున్నది. ఏమండి మీరు ప్రశాంతంగా చెప్పారు, కానీ పోట్లాడేటప్పుడు ఇది పోట్లాడుతుందని గుర్తొచ్చిద్దామని రాదు. పోట్లాట అయిపోయిన తర్వాత గుర్తు రావాలి. పోట్లాడే ముందు కూడా గుర్తు రాదు. పోట్లాడే ముందు ఏం గుర్తొచ్చిందంటే వాడిని ఏం తిట్టాలని ఆ తిట్లుగా కాస్త గుర్తు చేసుకుంటాం. అయిపోయిన తర్వాత కాస్త ప్రశాంతత వచ్చిన తర్వాత బాగా తిట్టగలిగిన తొలగి తిట్టిన తర్వాత వాడు నాలుగు తిడితే నేను ఆరు తిట్టాను, ఏం పర్వాలేదు అని అనుకున్నప్పుడు మనకి ప్రశాంతం. అప్పుడు ఇది తిట్టింది, అప్పుడు రావాలి గుర్తు. ఏదో ఊరికి సరదాగా చెప్తున్నానని తిట్టమని కాదు అందరినీ. అంటే ఏ పని చేసినా ఇది చేసుకుంటున్నది అనేటువంటి భావన రావాలా. వంట చేస్తున్నా, మొహం కడుక్కుంటున్నా, స్నానం చేస్తున్నా, ఇల్లు చిమ్ముకుంటున్నా, ఎక్కడికైనా నడిచి వెళుతున్నా, దేవాలయానికి వెళ్ళినా, ఎక్కడికి ఎక్కడికి వెళ్ళినా ఇదిగో ఇది వెళుతున్నది, ఇది చేసుకుంటున్నది, ఇది చూస్తున్నది, ఇది వింటున్నది, ఇది తింటున్నది, ఎప్పుడు ఇదే, ఇది 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 అట్లా ఎప్పుడైతే దాన్ని వేరు చేశారో అయితే మరి నేనెవరిని? నేనుగా తింటున్నది, నేనుగా వింటున్నది, నేనుగా చూస్తున్నది అని మనకి పూర్వం నుంచి ఉన్నటువంటి ఆ తప్పుడు అభిప్రాయం ఉన్నే ఇప్పుడు దానికి సరైనటువంటి ఆన్సర్ ఏమిటి? ఆన్సర్ ఏంటంటే మరి నేనెవరు? నేను ఆత్మని. ఆత్మని గనక నేను చేసేదేమీ లేదు, నేను వినేది లేదు, తినేది లేదు, కదిలేది లేదు, నడిచేది లేదు, మాట్లాడేది లేదు, పోట్లాడేది లేదు, ఏమి లేదు. ఎందుకని? నాకు ఇవన్నీ లేవు. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, దేహం ఏమి లేవు. నేను కేవలం సూక్ష్మాతి సూక్ష్మ చైతన్యం. ఇలాగా అనుకోవాలి, విచారణ చేయాలి, గుర్తుంచుకోవాలి, అందులోనే ఉండాలి. ఈ ప్రకారంగా ఏ కర్మలు చేసినా నేను కాదు ఇది. మరి నేనెవరిని? నేను ఆత్మను, నేను సాక్షిని, సాక్షి అయినటువంటి ఆత్మని, కేవల సాక్షి అయినటువంటి ఆత్మని అని ఈ ప్రకారంగా భావన చేస్తూ ఉంటారు. ఇక ఎల్లప్పుడూ కూడా నేను సాక్షిగా ఉండే ఆత్మను అనేటువంటి భావన చేస్తుంటే నేను ఆత్మనని తెలిసిపోతుంది. అయినా దాన్ని గట్టి చేసుకోవాలి. కాబట్టి ఏం చేయాలి? అది ఈ శ్లోకంలో చెప్పారు. గుణాలు ఏ ప్రకారంగా ప్రేరణిస్తున్నాయో, కర్మలు ఎవరి ఆధారంగా జరుగుతున్నాయి అని గనక ఆలోచించినట్లయితే కర్మలు ఎట్లా జరుగుతున్నాయి? దేహం ద్వారా జరుగుతున్నాయి. మరి నేను దేహాన్ని? కాదు. దేహం ద్వారా జరుగుతుంది. దేహం ఎందుకు చేస్తున్నది? మనసు చెప్పింది చేస్తాం. మనసు ఎందుకు చెప్పింది? ఇదిగో ఇంద్రియాలన్నీ బయట తిరిగి సమాచారం సేకరించి మనసు చెప్పింది. ఈ మనసు ఏమో బుద్ధిని అడిగింది. ఆ బుద్ధి ఏమో అట్లా చేయి ఇట్లా చేయి అని చెప్పింది. దాంతో ఈ దేహం ఏమో ఆ పనులు చేస్తా ఉంది. కాబట్టి నాదేమి లేదు. ప్రేరణ ఇచ్చేదేమో గుణాలు, సమాచారం సేకరించేదేమో ఇంద్రియాలు, ఆజ్ఞలు జారీ చేసేదేమో మనస్సు, కర్తవ్యాన్ని చేసేదేమో దేహం, కర్మలు చేసేదేమో దేహం. కాబట్టి ఎంతటికీ కారణం గుణాలే. ఈ గుణాలకి ప్రేరణ ఇచ్చేటువంటి శక్తి, కర్మలు చేయడానికి దేహేంద్రియాలకి వచ్చేటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తున్నది? ఆత్మనైనటువంటి నా నుండే. నిజంగా గుణాలు జడం కాదు, గుణాలు జడం, మనసు జడం, బుద్ధి జడం, ఇంద్రియాలు జడం, దేహం జడం. మరి జడమైనటువంటివన్నీ కూడా ఎట్లా పనిచేస్తున్నాయి? దేని ఆధారంగా పనిచేస్తున్నాయి? ఆత్మనైనటువంటి నా వల్లనే పనిచేస్తుంది. ఆత్మనైనటువంటి నేను పవర్ హౌస్ లాగా ఇక్కడ ఉండటం వల్ల నా నుండి శక్తిని స్వీకరించి ఇవన్నీ పనిచేస్తావు. కనుక గుణాలన్నీ కూడా కర్త, కర్మలు చేసేటువంటి కర్త గుణాలు. నేను గుణాల కన్నా వేరుగా ఉండి ఆ గుణాలకి కావలసినటువంటి శక్తినిచ్చేటువంటి చైతన్యంగా నేనున్నాను, సాక్షిగా ఉన్నాను, ఆత్మగా ఉన్నాను, పరమాత్మగా ఉన్నాను. ఈ ప్రకారంగా ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో, అంటే ఇది గనక తెలుసుకుంటే మనకి భగవంతుడితో సంబంధం ఏర్పడుతుంది. అప్పటిదాకా భగవంతుడితో సంబంధం లేదు. ఆయన ఎక్కడ ఉన్నాడు, మనం ఎక్కడ ఉంటాం, మన ఆలోచన అదే కదా. ఆయన ఎక్కడో ఉన్నాడనేగా అక్కడికి ఇక్కడికి పరిగెత్తుంది. ట్రైన్లు, విమానాలు, హెలికాప్టర్లు వేసుకొని పరిగెత్తే దేనికి? ఆయన ఎక్కడో అక్కడ ఉన్నాడని. కనుక పరమాత్మతో మనకి సంబంధం ఏర్పడాలి. పరమాత్మ ఇక్కడే ఉన్నాడు, ఆ పరమాత్మ నేనే. ఇప్పుడు ఏర్పడింది సంబంధం, ఆ పరమాత్మ నేనే. ఆ పరమాత్మ నాకంటే వేరుగా కనుకుంటే, నేను వేరుగా ఉంటే ఇప్పుడు మా ఇద్దరి మధ్య సంబంధం ఏర్పడాలి. కానీ ఆ పరమాత్మ నేనే, అయిపోయింది సంబంధం ఏర్పడాలి. అంటే ఇక్కడ నేనే కర్మలు చేస్తున్నాను అని అనుకున్నంత కాలం పరమాత్మకు నువ్వు దూరం. అంటే ఈ దేహమే చేస్తామంటే నేను చేస్తున్నాను అనుకుంటున్నాను, అంటే దేహమే నేను అనుకుంటున్నాను. ఎప్పుడైతే గుణాల వల్ల లేదా గుణాలతో కూడినటువంటి మనస్సు వల్ల కర్మలు జరుగుతున్నాయి, నేనేమో గుణాల కన్నా మనస్సు కన్నా వేరుగా ఉన్నటువంటి ఆత్మని, సాక్షిని అని గనక దృఢమైనటువంటి అభిప్రాయం నీకు కలిగితే భగవంతుడితో సంబంధం ఏర్పడుతుంది. అదే నేను, అది నేనే, సహా అహం, సోహం. అంతే, సోహం అనేటువంటి భావన ఏర్పడుతుంది. అంటే కర్మలు చేసేది, ఫలితాలు అనుభవించేది త్రిగుణాలతో కూడినటువంటి మనస్సు, మూడు గుణాలతో కూడినటువంటి మనస్సు. పనులు చేసినా, అనుభవించినా, సుఖ దుఃఖాలు అనుభవించినా త్రిగుణాలతో కూడినటువంటి మనస్సు. నేను కాదు, ఇది కూడా గట్టిగా తెలియాలి. చేసేది ఏదో తెలియాలా, చెయ్యింది కూడా ఏదో తెలియాలి. అందుకని చేసేది, అనుభవించేది మనస్సు, నాకేం సంబంధం లేదు, నేను వేరే ఉన్నా. ఇక్కడే మనం పరమాత్మని మనం వేరుగా 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 భావించేటువంటి స్థితి నుంచి ఆ పరమాత్మ నేనే అనేటువంటి స్థితికి వచ్చేది ఇక్కడే. నేను కేవల సాక్షిగా ఉంటున్నా. దేహం చేసే కర్మలకి, మనసు చేసే ఆలోచనలకి, బుద్ధిలోని కోరికలకి, ఇంద్రియాల యొక్క కర్మలకి అన్నిటికీ నేను సాక్షిగా ఉన్నాను. ఆ సాక్షిగా ఉన్న నేనే ఆత్మను, ఆ ఆత్మే పరమాత్మ. కనుక నేను పరమాత్మను అని మనం పరమాత్మ స్థితిలో నిలిచిపోవాలి. అలా నిలిస్తే అదే ముక్తి, అదే మోక్షం, అదే జన్మరాహిత్యం, అదే పరమాత్మ సాక్షాత్కారం. అయితే ఈ భావం ఎలా కలుగుతుంది మనకి? ఎలా ఏముందండి, మీరు చెప్పారుగా అందుకని కలుగుతుంది. ఆహా, ఈ భావన మనలో కలగాలి, దృఢపడాలి. చెబితేనే తెలుసుద్ది, కానీ మనం విచారణ చేయాలి. పూర్వంలో చేసుకున్నటువంటి సుకృతం గనక మనకు ఉన్నట్లయితే, పూర్వంలో చేసుకున్నటువంటి సుకృతం అంటే పుణ్యకర్మలు, మంచి కర్మలు గనక ఉన్నట్లయితే ఒక సద్గురువు లభిస్తాడు. ఆ సద్గురువు యొక్క ఉపదేశంతో శాస్త్రవాక్యాలని గ్రహించి ఈ శారీరక, వాచిక, మానసిక, శరీరంతో, వాక్కుతోటి, మనస్సుతోటి చేసేటువంటి కర్మలన్నీ గుణాల వల్లనే జరుగుతున్నాయి అని ఆ గురువు బోధిస్తే దానివల్ల మనకు తెలుస్తుంది. కనుక దేహంతో కర్మలు చేసినా, వాక్కుతో చేసినా, మనస్సుతో చేసినా అన్ని కూడా గుణాలతో కూడినటువంటి మనస్సు వల్ల జరుగుతున్నాయి, నేను చేయటం లేదు. ఇదే మనం ముండకోపనిషత్తులో ఉన్నటువంటి ఒక శ్లోక మంత్రాన్ని తీసుకొని చెప్పుకున్నాం. ఒకే చెట్టు మీద రెండు పక్షులు ఉన్నాయి, ఒక పక్షేమో కాయలు తింటున్నది, ఒక పక్షేమో చూస్తున్నది. ఇది అక్కడ ఉపమానం ముండకోపనిషత్తులో. ఏమిటా పక్షి? దేహమే పక్షి. ఆ చెట్టు, ఈ దేహమే ఒక చెట్టు. ఈ దేహం మీదనే రెండు పక్షులు ఉన్నాయి, ఒకటి చూసేది, ఒకటి చేసేది. చేసేదేమో ఈ గుణాత్మకమైన మనస్సు, త్రిగుణాత్మకమైనటువంటి మనస్సు. చూసేదేమో ఆత్మ. చేసేదానికి ఇబ్బందులు వస్తాయి కానీ చూసేదానికి ఏమి రావు. పక్షి ఆ కాయలు తింటున్నది, అవి ఒకరిగా ఉండొచ్చు, చేదుగా ఉండొచ్చు, తీపిగాను ఉండొచ్చు. చేదుగా ఉంటే అది దానికి ఎంతో బాధ, ఒకరిగా ఉంటే అబ్బా వద్దులే అనుకుంటుంది, తీయగా ఉంటే కమ్మక తిందాం అనుకుంటుంది. కానీ చూసే పక్షుడినే ఊరికిన చూస్తుంది కదా, కేవలంగా చూస్తుంది కదా, దానికి ఏ భావాలు లేవు, సుఖము లేదు, దుఃఖము లేదు, కేవలంగా ఉంటుంది. అలాగనే నేను ఆత్మనైనటువంటి నేను, సాక్షినైనటువంటి నేను కేవలంగా ఊరకే ఉంటున్నా, జరిగేవన్నీ జరిగిపోతా ఉంది. ఎవరు చేస్తున్నారు? ఇదిగో ఈ గుణాలే చేస్తున్నాయి, ఇంద్రియాలు చేస్తున్నాయి, మనసు చేస్తున్నది, బుద్ధి చేస్తున్నది, ప్రాణాలు చేస్తున్నాయి, వాటి వల్ల అన్ని అవి చేసుకుంటా ఉంది. నేను మాత్రం కేవలం చూసేటువంటి వాడిని, కానీ చూసేటువంటి నేను చేసేటువంటి వాడిని అయ్యా ఇప్పుడు. అందుకే బంధంలో ఇరుక్కున్నాం. కేవలంగా చూసి, కేవలంగా ఉండి, ఏ సుఖ దుఃఖాలు లేకుండా ఉండాల్సినటువంటి నేను చేసేవాడిని అయిపోయా. ఎట్లా? దేహం చేస్తుంటే నేనే చేస్తున్నానన్నా. నేనే చేస్తే ఏమవుద్ది? సుఖమో దుఃఖమో వస్తుంది, అది నేను అనుభవించాలి. కనుక మనం చేసేవాడిగా కాదు, చూసేవాడిగా ఉండాలి. మనం దేహంగా ఉండకూడదు, ఆత్మగా ఉండాలి. జీవుడిగా ఉండకూడదు, ఆత్మగా ఉండాలి, పరమాత్మగా ఉండాలి. పొరపాటు పడుతున్నాం, ఎందుకు పడుతున్నాం? ఎందుకంటే అన్ని రెండు ఇక్కడే ఉన్నాయి. ఆత్మ ఇక్కడే ఉంది, ఈ దేహం ఇక్కడే ఉంది, ఇంద్రియాలు ఇక్కడే ఉన్నాయి, మనసు బుద్ధి అన్ని ఇక్కడే ఉన్నాయి. ఉండటానికి కలగలిసిపోయినట్టుగా ఉండి పొరపాటు పడుతున్నాం. నాలుగు బకెట్లు తెచ్చి దాని నిండా నీళ్లు పోసి సూర్యుడికి ఎదురుగా పెట్టాం. ఆ సూర్యబింబం దాంట్లో పడుతుంది, ఆ నీళ్ళల్లో పడుతుంది. ఒక్కసారి గాలి కొట్టింది బాగా, గాలి కొట్టేటప్పటికల్లా నీళ్ళన్నీ చెదిరిపోయింది. నీళ్లు చెదిరిపోయేటప్పటికి సూర్యబింబం అనుకుంది దాంట్లో సూర్యబింబం పడుతుంది కదా, అది వణికిపోతా ఉంటుంది, కదిలిపోతా ఉంటుంది, ఇరిగిపోయినట్టుగా ఉంటుంది. అయ్యో నేను కదిలిపోతున్నాను, నేను ఇరిగిపోతున్నాను, అయ్యో నా పరిస్థితి ఇట్లా అయిపోయింది అని పాపం బాధపడతా ఉంటుంది. కానీ నిజంగా అదే కదులుతా ఉంది, అది కదలటల్లా నీళ్లు కదులుతుంది. నీళ్లు కదిలేటప్పటికల్లా ఆ బింబం కూడా కదులుతున్నట్టుగా అనిపిస్తుంది, కానీ అది కదలటల్లా. మనం జాగ్రత్తగా చూస్తే అది కదలదు, మనకి జాగ్రత్తగా చూడటం చేత కాదు. ఆకాశంలో చంద్రుడు ఉన్నాడు, మేఘాలు ఉన్నాయి, మేఘాలు ఒక్కో సందర్భంలో బాగా పరుగులు తీస్తుంటాయి గాలి ఎక్కువగా ఉన్నప్పుడు. మేఘాలు పరుగులు తీస్తుంటే ఉన్న చంద్రుడు బర్రను పరిగెత్తున్నట్టుగా ఉంది. చంద్రుడు పరిగెత్తున్నాడా? పరిగెత్తున్నట్టున్నాడు మనకి, కానీ చంద్రుడు కాదు పరిగెత్తుంది. ట్రైన్లో వెళ్తా ఉంటే పక్కన్న చెట్టు వెనక్కి పరిగెత్తున్నట్టుగా ఉంటుంది. నిజంగా చెట్లు పరిగెత్తున్నాయా? అవి పరిగెత్తవు, చెట్లు అంటే ఆ భూమిలో నాటుకొని ఉంటాయి, కానీ మనకు మాత్రం పరిగెత్తున్నట్టే. కారణం ఏమిటి అని అంటే దీని యొక్క ఈ ట్రైన్ యొక్క కదలికని మనం దాని మీద ఆరోపిస్తున్నాం. కనుక ఈ ప్రకారంగా ఎట్లయితే ప్రతిబింబం కదలకపోయినా నీటి కదలిక వల్ల ప్రతిబింబం కదిలినట్టుగా ఉంటున్నదో అదేవిధంగా ఆత్మనైనటువంటి నేను ఏ కదలిక లేకుండా స్థిరంగా నిశ్చలంగా ఉంటే నేనే చేస్తున్నానని పొరపాటు పడుతున్నాం, భ్రమపడుతున్నాం. ఎందుకనంటే దేహం చేస్తా ఉంటే నేనే చేస్తున్నానని భ్రమపడతాను. కనుక నేను ద్రష్టని అంటే చూచేవాణ్ణి అంతేగాని నేను చేసేవాణ్ణి కాదు, కేవలం చూచేవాణ్ణి మాత్రమే. దృశ్యాన్ని నేను చూస్తున్నా అంతే, నాకే సంబంధం లేదు. ఆ దృశ్యం ఏమైపోయినా పర్వాలేదు, ఇప్పుడు బాగుండొచ్చు, ఇంకాసేపటి బాగలేకపోవచ్చు. కనుక ఈ దృశ్యాలైనటువంటి గుణాలతో కానీ ఆ గుణాల యొక్క పనులతో కానీ నాకే సంబంధం లేదు. నేను కేవల సాక్షిని, సర్వత్రా ఉండేటువంటి ఆత్మ చైతన్యాన్ని, పరమాత్మను, పరమాత్మనైనప్పటికీ మనసులో కూర్చున్నా, మనసు చేసేటువంటి పనుల్ని నా మీద వేసుకున్నా, దేహంలో కూర్చున్నా దేహం చేసే పనులు నా మీద వేసుకుంటున్నా, బుద్ధిలో కూర్చున్నా బుద్ధి యొక్క కోరికలను నా మీద వేసుకుంటున్నా, నాకు ఆ కోరిక ఉంది, ఈ కోరిక ఉంది. అలాగే కారణ శరీరంలో కూర్చున్నా అలా గుణాలు ప్రేరేపిస్తుంటే నేనే ప్రేరేపిస్తున్నాను అనుకుంటున్నాను. అన్ని నేనే చేస్తున్నా, నేనే చేస్తున్నా, నేనే చేస్తున్నాను అనుకోవటానికి కారణం ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యం చెందటమే. అవే నేనని తాదాత్మ్యం చెందటం, అలా తాదాత్మ్యం చెందకుండా వాటికంటే వేరుగా ఉండాలి. వాటికంటే వేరుగా ఆత్మగా చైతన్యంగా సాక్షిగా అలా ఉండాలి. అలా ఉంటే ఏమవుతుంది? ఏ దుఃఖాలు ఉండవు, సుఖాలు కూడా ఉండవు కదండి, ఏ సుఖాలు ఉండవు. కానీ ఏముంటుంది? ఆనందం. శాశ్వతమైన ఆనందం, అఖండమైన ఆనందం, అనంతమైన ఆనందం, దుఃఖం అంటే ఏమిటో తెలియనటువంటి ఆనందం. దుఃఖం అంటే ఎట్లా ఉంటుందో తెలియదు, అదిగో ఆనందం ఉంటుంది. కనుక జరిగే పనులన్నీ కూడా ఈ గుణాల వల్ల జరుగుతూ ఉన్నాయి, వచ్చే ఫలితాలన్నీ గుణాలే అనుభవిస్తున్నాయి, నాకేం సంబంధం లేదు, నేను ఆత్మని, నేను సాక్షిని, నేను పరమాత్మని అనేటువంటి స్థిర నిశ్చయంలో ఉండాలి. అలా ఉండటమే మోక్షం. అలా అనుకుంటా ఉండటం కాదు, అనుకోకుండా ఉండాలి, అది మోక్షం. అంటే అనుభూతి, అనుభూతి అంటే ఏమి లేదు, నేను పురుషుణ్ణి అని మనం ఎవరితో చెప్పటంలా, నేను కూడా గుర్తు చేసుకోవటంలా. రోజు ఒక జపమాల తీసుకొని నేను పురుషుణ్ణి, నేను పురుషుణ్ణి, నేను పురుషుణ్ణి అని జపము చేయటంలా. ఎవరితో చెప్పను, నేను అనుకోను, నేను గుర్తు తెచ్చుకోను, జ్ఞాపకం చేసుకోను, కాస్త ఒకరో మననం చేసుకుంటే బాగుంటుందని మననం చేసుకోను, అయినప్పటికీ నేను పురుషుడిగానే ఉన్నా. అలాగే స్త్రీ కూడా, నేను స్త్రీని అని జపం చేయదు, నేను స్త్రీ అని 10 మందితో చెప్పదు, నేను స్త్రీని అని అనుకోదు, అనుకోకుండా స్త్రీగా ఉంటుంది. బాగా గాఢ నిద్ర పోయేటప్పుడు నిద్రలే పడిగినా ఉండండి కాసేపు ఆలోచించుకొని చెబుతానని అందం, వెంటనే నేను స్త్రీ అని చెప్పేస్తా. ఇది అనుభవం అంటే. ఇది ఎలా చెబుతున్నామో చెప్పకపోయినా సరే, ఇది ఎలా అనుకుంటున్నామో అనుకోకుండానే ఎలా ఉంటున్నామో అలా ఆత్మగా ఉండాలి. నేను పురుషుణ్ణి, నేను స్త్రీని అనే దాని బదులుగా నేను ఆత్మని అనేది ఉండాలి. ఎట్లా ఉండాలా? నేను ఆత్మని అని అనుకోవాల్సిన పల్లె, నేను ఆత్మని అని మళ్ళీ మళ్ళీ జపం చేయాల్సిన పల్లె, నేను ఆత్మనని మననం చేయాల్సిన పల్లె, నేను ఆత్మనని 10 మందికి ప్రచారం చేయాల్సిన పల్లె, ఇవేవీ లేకుండా ఆత్మగా ఉండాలి. అది అనుభూతి. అలా ఉంటే అతడు మోక్షాన్ని పొందాడు, అంతే, ఇంకేమీ లేదు. కాబట్టి మోక్షం పొందడం అంటే కేవలం ఆత్మగా ఉండటమే, అదే మోక్షం, అదే అనుభూతి, అదే పరమాత్మానుభూతి. ఇలా ఆత్మానుభూతిలో ఉన్నటువంటి వాడు నా అన్యం గుణేభ్యం కర్తారం, నా అన్యం గుణేభ్య కర్తారం, గుణాల కన్నా వేరైనటువంటి కర్త ఇంకా ఎవడు లేడు. నా అన్యం వేరుగా ఉన్నటువంటి వాడు ఎవడు లేడు, గుణాల కన్నా వేరైనటువంటి కర్త లేడు. అంటే గుణాలే కర్త, గుణాల కన్నా వేరుగా ఇక్కడ కర్మలు చేసేది ఎవ్వరు లేరు, గుణాలే కర్మలు చేస్తూ ఉన్నాయి. మరి నేను ఆ కర్మలకి కేవల సాక్షిని మాత్రమే, నేను ఆ కర్మలకి కేవల సాక్షిని, ఆత్మని. కాబట్టి నేను ఆత్మని, గుణాలు నేను పరం, నేను వేరైనటువంటి వాడిని, ఆత్మను అనే స్థితిలో మనం ఉండాలి. కాబట్టి ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఎల్లప్పుడూ నేను పరమాత్మని అనేటువంటి స్థితిలో ఉండటమే మోక్షం. అలా ఉండటానికే అనుకుంటున్నాం ఇప్పుడు, ఎందుకనంటే ఇప్పుడు పొరపాటు పడుతున్నాం కాబట్టి, ఈ దేహం నేనని పొరపాటు పడుతున్నాం కాబట్టి, ఆ పొరపాటును సరిదిద్దుకోవటం కోసం దేహం నేను కాదు, నేను ఆత్మని, ఇంద్రియాలు నేను, నేను బుద్ధిని అనుకోకూడదు. నేను మనసుని అంటే మనసు లేనాడు అవుతాడు, మనసు సరిగా పనిచేయని వాడు అవుతాడు. కనుక ఇవన్నీ నేను కాదు, నేను ఆత్మను, ఇది స్థిరంగా ఉండాలి. ఇది భావనగా ఉంది ఇప్పుడు, అనుకుంటున్నాం, అనుకొని 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 అనుకోకుండా ఉండాలి. భావంతోటే భావన చేసి చేసి భావాతీత స్థితికి పోవాలి, భావనతోటే భావాతీత స్థితికి పోవాలి. ఇది కూడా రమణ మహర్షి ఉపదేశంలో వస్తుంది. కాబట్టి ఈ ప్రకారంగా భావాతీత స్థితికి, ఆలోచనారహిత స్థితికి, నేను ఆత్మనని అనుకోకుండా ఆత్మగా ఉండే స్థితికి పోవాలి, అదే మోక్షం. కుండ పగిలిపోవటానికి ముందు కూడా కుండలో ఉన్నటువంటి ఆకాశం ఘటాకాశం అని అంటాం కానీ అది మహాకాశం, ఘటాకాశం అనేది ప్రత్యేకంగా లేదు. ఆకాశం ఒక్కటే, ఘటాకాశం అని మహాకాశం అని ఇలాంటివి ఏమి లేవు, ఉన్నంతా ఒక్కటే మహాకాశం. అక్కడ కుండ ఉంది, దాంట్లో కూడా ఉంది ఆకాశం. ఆకాశం అంటే ఖాళీ ప్రదేశం, కాబట్టి దాంట్లో కూడా ఆకాశం. మరి ఘటం పగిలిపోయిన తర్వాత అప్పుడు ఆకాశం, కానీ దాన్ని ఘటాకాశం అన్న మహాకాశం అంటే కుండ లేదు కదా, కుండ ఉంటేనే ఘటాకాశం, కుండ లేకపోతే మహాకాశం. ఘటాకాశం కూడా మహాకాశం. అలాగనే మనసుతో తాదాత్మ్యం చెందితే నేను జీవుణ్ణి అయిపోతాను, తాదాత్మ్యాన్ని విడిచిపెడితే నేను దేహేంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యం చెందానా, అదే నేను, నేనే అది అని దాంతో బాగా కలగలిసిపోయానా, అంతే బంధం. అలా కాకుండా దానికన్నా నేను వేరుగా ఉన్నానని అంటకుండా ముట్టకుండా మనం వేరుగా కనుక ఉంటే, ఆ ఉన్నటువంటి నేను ఆత్మని అని కనుక గ్రహిస్తే అది అనుభూతి, ఆత్మానుభూతి. అప్పుడే నేను పరమాత్మని, పరబ్రహ్మాన్ని. కనుక నేను సాక్షి అనే భావం కలగాలి. నేను సాక్షిని అనే భావం కలిగితే చాలు, వెంటనే సాక్షి అయినటువంటి నేనెవరిననే ప్రశ్న, బ్రహ్మాన్ని, పరమాత్మని. కనుకనే నిన్ను నువ్వు తెలుసుకుంటే పరమాత్మను తెలుసుకున్నట్టేదయ్యా అని వేదాంతంలో చెప్తారు. నిన్ను నువ్వు తెలుసుకుంటే పరమాత్మను తెలుసుకున్నట్టే. సామాన్యుడికి అర్థం కాదు ఈ మాట. నిన్ను నువ్వు తెలుసుకుంటే అంటే నువ్వెవరో నువ్వు తెలుసుకుంటే పరమాత్మను తెలుసుకున్నట్టు. ఎందుకని? నేను పరమాత్మను తెలుసుకోవటమేగా ఇప్పుడు చేస్తుంది. నేను ఎవరినని తెలుసుకోవటం అంటే నేను పరమాత్మను తెలుసుకోవటం. నేను పరమాత్మను తెలుసుకుంటే పరమాత్మ తెలిసినట్టేగా. కాబట్టి నిన్ను తెలుసుకుంటే పరమాత్మను తెలుసుకున్నట్టే అనేటువంటి మాటకి అర్థం కూడా ఇదే. ఒక భాగ్యవంతుడు భార్య, ఒక బిడ్డ, 5 సంవత్సరాల బిడ్డ, వాళ్ళతోటి తిరుపతి వెళ్ళాడు. విపరీతంగా రద్దీగా ఉంది. వాళ్ళు దర్శనం చేసుకున్నారు. చాలా దూరం నుంచి వచ్చాం కదా, ఏదో 2 రోజులండి మొత్తం సైట్ సీయింగ్ చూడాలనుకున్నారు. సరే, అలా తిరుగుతా ఉన్నారు. ఎక్కడో జనం బాగా ఉన్న చోట పిల్లవాడు తప్పిపోయాడు. అయ్యో తప్పిపోయాడని వెతుకుతున్నారు. ఎంత వెతికినా కనపడలా. ఈ పిల్లవాడు ఒక చోట ఉన్నాడు, వీళ్ళు ఒక చోట వెతుకుతున్నాడు. చివరికి వాడు ఒక బిచ్చగాడికి చిక్కాడు. వాడికి ఏమో పిల్లలు లేరు. ఈ పిల్లవాడు బాగా ముద్దొస్తున్నాడని చెప్పి వాడు ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోయి మరి వాడు చేసేటువంటి వృత్తి భిక్షాటన కాబట్టి వీడిని కూడా ఓ బజార్కి భిక్షాటనకి పంపిస్తున్నాడు. అలా భిక్షాటం చేసుకుంటా బ్రతుకుతున్నాడు. 5 సంవత్సరాలు 16 సంవత్సరాలు వాడయ్యాడు. సరే, ఆయన కొంతకాలం తిరిగి బిడ్డ కనపడతలేదని పోలీసులకి చెప్పి, అక్కడ తిరుపతిలో ఉన్నటువంటి పోలీసులకి చెప్పి అన్నీ చేసి ఆశలు వదులుకొని ఊరుకున్నాడు. కానీ ఆ జమీందారు, ఆ బాగా భాగ్యవంతుడైనటువంటి ఆయన యొక్క స్నేహితుడు ఏదో ఒక చోట ఈ కుర్రవాడిని చూచాడు. కుర్రవాడు పెద్దవాడయ్యాడు కానీ పోలికలు మాత్రం తెలుస్తూ ఉంది. ఆ తల్లిదండ్రుల యొక్క పోలికలు కనపడుతున్నాయి. ఒరే నాయన, నీ పేరేంటంటే ఏదో పేరు చెప్పాడు. పేరు మారిపోయింది. గుర్తుపట్టి నువ్వు బిచ్చగాడివి కాదురా, నువ్వెందుకు ఇట్లా అడుక్కు తింటున్నావు, నువ్వు జమీందారు లాంటి వాడివి అని చెబుతాడు. నేనేం జమీందారిని, రోజు బిచ్చబడుక్కుంటున్నా ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి అన్నాడు. సరే ఏం చెప్పినా వింటర్లేదు. సరే, నీ తల్లిదండ్రుల దగ్గరికి పోదాం పదమన్నాడు. అక్కడికి పోయారు. పోయిన తర్వాత వాళ్ళని అడిగాడు, ఈ బిడ్డ మీకు సొంతంగా మీకు పుట్టినటువంటి వాడా అని. మాకు పుట్టినవాడేనని చెప్పారు. ఎందుకంటే పుట్టిన బిడ్డలాగానే వాళ్ళు పెంచుకుంటా ఉన్నారు. బెదిరించాడు. అయినప్పటికి కూడా వాడు భయపడలా. ఇట్లా కాదని చెప్పి అసలు ఆయన తండ్రికి, ఆ బిడ్డ తండ్రికి చెప్పాడు. వాళ్ళు పోలీసుల్ని వాళ్ళని తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత బాగా బెదిరించేటప్పటికి భయపడిపోయి, మాకు దొరికాడండి, దొరికితే మేము పెంచుకుంటున్నాం, మాదేం తప్పు లేదు అన్నాడు. ఎక్కడ దొరికాడు? మాకు తిరుపతిలో దొరికాడు. అక్కడ మేము భిక్షాటం చేసుకుంటామంటే అప్పుడు దొరికాడు. సరే, దొరికితే దొరికాడు. నేను మిమ్మల్ని ఏం చెయ్యను కానీ మా బిడ్డను మేము తీసుకెళ్తాం, ఇది మా బిడ్డ అని చెప్పి ఆ బిడ్డను తీసుుకో. ఆ బిడ్డను తీసుకొచ్చుకున్న తర్వాత వాడు ఏం చేశాడు? ఇన్నాళ్ళ నుంచి బొచ్చి కొట్టుకొని తిరగటం అలవాటు కదా. మళ్ళీ ఆ బొచ్చి తీసుకునే వచ్చాడు. ఫస్టే తండ్రి అన్నాడు, ఒరే నాయన, ఆ బొచ్చిని, అదిగో ఆ కట్టుకున్నటువంటి గుడ్డల్ని, అవన్నీ కూడా తీసి అవతలు పారేసేయి. ఇదిగో నీకు మంచి డ్రెస్సు, మంచి సూటు బూటు వ్యవహారం ఉంది అని చెప్పాడు. నేను వదిలిపెట్టినాడు. నేను వదిలిపెట్టను, ఓ ఎన్నాళ్ళ నుంచో నేను వేసుకుంటున్నాను కదా అన్నాడు. ఒరే వదిలిపెట్టరా బాబు, ఇంకా దరిద్రం అంతా ఎందుకు? హాయిగా ఆనందంగా బతకాల్చినడివి, నీకెందుకు ఆ అడుక్కు తినే పని? నువ్వే 10 మందికి పెట్టేటువంటి వాడివి అని ఎంతో నచ్చ చెప్పి భయపెట్టి ఏదో చేస్తే చిట్టు చివరికి ఎట్టయితే వాడు వదిలేసి వచ్చింది. వాడు ఎవడో కాదు, మనమే. ఎందుకని? తప్పిపోయాం. వాడు తిరుపతిలో తప్పాడు, మనం అసలు తప్పాం. పరమాత్మ అయినటువంటి మనం తప్పిపోయి ఇదిగో ఇక్కడ బిచ్చగాడికి చిక్కాం. అంటే ఈ దేహేంద్రియ మనోబుద్ధునికి చిక్కాం. చిక్కేటప్పటికి ఏమైంది? వాళ్లే నా తల్లిదండ్రులు, వాళ్లే నేను, నేనే వాళ్ళు అనుకొని పెరుగుతా ఉన్నాం. ఇప్పుడు అవకాశం వచ్చింది. ఆ తండ్రి జమీందారు ఎవరు, పరమాత్మ పిలుస్తున్నాడు. రాండ్రా నాయన, నా దగ్గరికి రండి, మీరు నేను ఒకటే, రండి 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 అని పిలుస్తా ఉంటే, ఆహా నేను ఈ బొచ్చి వదిలిపెట్టను, నేను ఈ దేహాన్ని వదిలిపెట్టను, ఇది నేనే, ఈ బుద్ధి నేనే, ఈ మనసు నేనే అని గట్టిగా పట్టుకున్నాం. పట్టుకుంటే బలవంతాన ఈ వేషం దిశేయించి ఈ బొచ్చిన అవతల నెట్టి ఆ పరమాత్మలో కలిసిపోవాలి. అంతే, అదే మోక్షం. కాబట్టి మనం ఏం చేయాలంటే దేహేంద్రియ మనోబుద్ధులతో ఉన్నటువంటి తాదాత్మ్యాన్ని వదిలేయాలి. దేహమే నేను, మనస్సే నేను, బుద్ధే నేను అనేటువంటి తాదాత్మ్యాన్ని వదిలేయాలి. అందుకని ఎల్లప్పుడూ కూడా జరిగే కర్మలన్నిటికీ కూడా కర్త గుణాలు నేను కాదు, నేను ఆత్మని అనేటువంటి భావన బాగా డెవలప్ చేసుకోవాలి. ఇట్లా గనక మనం పరమాత్మతో ఐక్యతను సాధించగలిగితే ఏమిటి ఫలితం అంటే తర్వాత శ్లోకాలు చెప్తున్నారు. ఆ శ్లోకాన్ని మనం రేపు చెప్తాం.